சஹவீர்யம் கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து மாவித்விஹதாவஹை. ஓம் சாந்தி சாந்தி சாந்தி. யதஸ்யோதேதி சூர்யஹ அஸ்தம் யத்ர ச கச்சதி தம் தேவாஹ சர்வே அர்ப்பிதாஹ தத் நாத்யேதி கச்சன ஏதத்வை தத். யதஹ எவரி நிண்டு அய்தே சூர்யஹ உதேதி, எவரி நிண்டு அய்தே சூரியுடு உதயிஸ்தூ உன்னாடோ, அண்டர்ஸ்டாண்ட், ఎందుకని అగ్ని స్వరూపం తెలిసా చెప్పాడు గనక. ఇంకా కొందరు దేవతలు ఉంటే వాళ్ళని కూడా ముఖ్యమైనటువంటి దేవతలు, ప్రత్యక్ష దేవత మనకు సూర్య భగవానుడు గనక, అది కూడా చెబుతూ ఉన్నాడు. యత ఎవరి నుంచి అయితే సూర్య ఉదేతి, ఎవని వలన, ఎవని నుండి ఉదేతి, ఎప్పుడైతే ఉదయించడం జరిగిందో ఆయన ఆజ్ఞ ఉంది, ఆయన ఆజ్ఞ ఉంది. అది ఇంతకుముందు రాబోతా తర్వాత ఎవరి భయం చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ మంత్రాలు ముందొస్తాయి. కనుక పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత ఈయన ఉదయిస్తూ ఉన్నాడు. ఎత్ర అస్తం గచ్చతి, మళ్లీ అస్తమించడం కూడా జరుగుతూ ఉంది. తం దేవాహ సర్వే అర్పితాహ తత్ నా ఇది కచ్చన నాత్యేతి కచ్చన ఏతద్వైతత్. కాబట్టి అందరూ అతనిలోనే ఉన్నారు గనక సూర్యుడు కూడా ఆయన వల్లనే ఉదయించాడు. అంటే ఏమిటో తెలుసా, అది ఆజ్ఞ. ఆజ్ఞ అన్నప్పుడు ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, ఉపనిషత్తులో ఆ హిరణ్య గర్భుని యొక్క ఆజ్ఞ చేత అంటే ఆయన నిమిత్త కారణం, జ్ఞానం. ఏయ్ సూర్య, కమాన్ షైన్. ఓకే సార్, నిమిత్త కారణం. మళ్లీ అస్తమించిన తర్వాత ఎవరిలో లయిస్తాడు? కుండ పగిలితే ఎక్కడ కదులుతో కలుస్తుంది? మట్టిలో కలుస్తుంది. తరంగం ఎక్కడ? సముద్రంలో కెరటం. అట్లాగే సూర్యుడు ఎక్కడ లయించిపోతాడు? హిరణ్య గర్భంలో. ఉపాదాన కారణం అదే కెరటం. కాబట్టి జ్ఞానపూరితంగా సూర్యుని యొక్క ఉదయానికి ఆజ్ఞాపించినటువంటి వాడు పరమాత్మ హిరణ్య గర్భుడు కనుక ఆయన నిమిత్త కారణం, ఎఫిషియంట్ కాజ్. అట్లాగే ఈ సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రళయకాలంలో ఎక్కడ లయించిపోతాడు? ఆయనలోనే లయించాడు, మెటీరియల్ కాస్. అదే కాబట్టి రెండు నిమిత్త ఉపాదాన కారణాలు, రెండు అభిన్న నిమిత్త ఉపాదాన కారణాలు రెండు కూడాను హిరణ్య గర్భుడే అని సూచించడం కూడా అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడాను అందరూ అతనిలోనే ఉన్నారు, అతని నుండే వచ్చారు, అతనిలోనే ఉన్నారు, చివరికి అతనిలోనే కలిసిపోతూ ఉన్నారు, ఎక్కడ విడిపడడం లేదు. కాబట్టి చూచేవాడు, చూడబడేది, చూడడం, ఈ మూడు కూడాను కేవలం ఒక్కటే పరమాత్మ స్వరూపమే. ఏకం ఏవా యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోస్స మృత్యుమాప్నోతి యయ్యహనానేవ పశ్యతి. యదేవ ఇహ తత్ అముత్ర. ఇహ హియర్, ఇక్కడ. వాట్ ఈస్ హియర్ దట్ ఈస్ దేర్. చూడండి తమాష. యదేవ ఇహ తత్ అముత్ర, ఏదైతే ఇక్కడుందో అదే అక్కడుంది. యత్ అముత్ర తదన్విహ తదేవ ఇహ, అక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడుంది. ఇక్కడ ఏదైతే ఉందో అది అక్కడుంది, అక్కడ ఏదైతే ఉందో ఇది ఇక్కడ. మృత్యోశ మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. అట్లా కాకుండా ఇహ, యహ ఎవడైతే, ఇహ నానేవ నానా ఇవ నానేవ నానా ఇవ పృథక్ ఇవ, వేరు వేరుగా చూస్తూ ఉన్నాడో, అనేక విధాలుగా చూస్తూ ఉన్నాడో, నానా ఇవ పశ్యతి వాడు మృత్యోశ మృత్యుం ఆప్నోతి, చావులో నుంచి చావుకి, చావు నుండి చావుకి, చావు నుండి చావుకి పోతాడని అర్థం. అంటే జనన మరణాల చక్రంలో ఇరుక్కుపోతాడని అర్థం. ఏది విభిన్నంగా చూసేటువంటి వాడు. కారణం అసలు లేదు, భిన్నమైందే లేదు, ఉండేది అభిన్నంగా ఉంది, అఖండంగా ఉంది. ఎందుకని? యత్ చూడండి తమాష, యదేవా ఇహ తత్ అముత్ర తత్ అముత్ర తదన్ విహ. వాట్ ఈస్ హియర్ ఈస్ దేర్, వాట్ ఈస్ దేర్ ఈస్ హియర్. వాట్ డస్ ఇట్ మీన్? నో 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 నో, ఎవ్రీథింగ్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్. దట్ ఈస్ హియర్ అండ్ దిస్ ఈస్ దేర్, దిస్ ఈస్ దట్ అండ్ దట్ ఈస్ దిస్, ఏతద్వైతత్. వాట్ ఈస్ హియర్ ఈస్ దేర్, వాట్ ఈస్ దేర్ ఈస్ హియర్. వేర్ ఇస్ ది డిఫరెన్స్? అది అడిగి ఏమి లేదు. ఎవ్రీథింగ్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. అందుకని నేను గంగా నది దగ్గరికి పో, నువ్వు ఏ నది దగ్గరికి పోయినా పో మంచిదే. విషయం అర్థం ఏంటంటే నువ్వే గంగా, నువ్వే గంగా, నువ్వే యమున, నువ్వే సరస్వతి, నువ్వే సరస్వతి, నువ్వే సరస్వతి. ఓకే, దేవగురువు బృహస్పతి, సర్వగురువు సరస్వతి, గురుదేవుడు సరస్వతి. అది ఇంకేమి జ్ఞానం? జ్ఞానం. మృత్యస్ మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి ఇహ అస్మిన్ శరీరే. అదేడ, ఇహ అస్మిన్ శరీరే అస్మిన్ దేహే, ఈ దేహంలో ఏదైతే ఉందో, ఏ చైతన్యం అయితే ఉందో, యత్ అమూత్ర తదను, ఆ చైతన్యమే. ఇహ అస్మిన్ దేహే, ఈ దేహంలో ఏదైతే ఉందో అదే అక్కడుంది. అలా కాకుండా నానేవ యహ పశ్యతి, నానా ఇవ అనేకంగా ఎవడైతే చూస్తూ ఉన్నాడో వాడు మృత్యువులో నుంచి మృత్యువుకు పోతూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఏ భేదం లేదో అంత అభేదమే. భేదాలు చాలా ఉన్నాయి, పంచభ్రమలివి. ఎందుకు తెలుసా? జీవుడు వేరు, నేను వేరు. జీవ దేవ భేదం, ఇది జీవేశ్వర భేదం. దేవుడు వేరు, జగత్తు వేరు, అది దేవ జడ భేదం, ఈశ్వర జడ భేదం. సరేనా? నేను వేరు, జగత్తు వేరు, జీవ జగత్ భేదం. అర్థమవుతుంది? ఈ విధంగా భేదాలంతా, ఒక్క భేదం చూడడానికి అలవాటు పడిందంటే మనసు ఇంకా అన్ని చోట్ల అదే, ఇంకా అన్ని చోట్ల అదే, ఇంకొక చోటని లేదు. ఎక్కడికి పోయినా సరే, ఈవెన్ భగవంతుడు కనిపించినా కూడా అతనిలో కూడా భేదం చూడడమే. వాళ్ళకి అసలు అర్థం కాక ఇది అద్వైతాన్ని పట్టుకోలేకపోతున్నారు. వైకుంఠం వైకుంఠం అని, వైకుంఠం పోతే కూడా ఇప్పుడు నువ్వు వైకుంఠం పోయినా ఒక నామం పెట్టుకుని అక్కడ ఉండలే, కొద్దిసేపే కాఫీ తాగినంత వరకే హ్యాపీగా ఉండేది నువ్వు. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి మీద వస్తుంది అనమాట. ఇలా ఆవిడే ఎందుకు వస్తాను, నేను కూడా ఎందుకు వస్తకూడదు అని బా, ఆ లక్ష్మీదేవే ఎందుకు వస్తాలో, ఎప్పుడు ఒత్తుతూనే ఉంది కదా ఆమెకి, నేను మసాజ్ చేస్తే నేను చేయలేను ఇంతే. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, లక్ష్మి వండి తరివి, వండి తరివి ఇవ్వండి. లేదండి, భక్తులని వాడు నామం వేసుకుని వస్తే భక్తులు అనుకున్నా, మనకు నామం వేసేటట్టుగా ఉన్నాడు, నువ్వు పంపించేసేవాడు ఎక్కడికి పంపించే, మళ్ళీ బ్యాక్ పంపించేసే, బ్యాక్ పోతే మళ్ళీ అక్కడ గొడవ చేస్తాడేమో కదా, అందరికి పోయి వైకుంఠం అది అంటాడేమో. లేలే వాడిని స్మృతి మందిరంలో పంపించు, అక్కడ ఉతికేస్తాడు సుందర చైతన్యాన. అప్పుడు అప్పుడు వాడు మనకు ప్రాబ్లం లేకుండా ఉంటాడు, ఇంతవరకు ప్రాబ్లమే. తిక్కోళ్ళు ఈ ఉపనిషత్తు ఎంత తమాష, ఎంత లాజికల్ గా ఉంది చూసారా? ఇక్కడ ఏమైనా మూఢ విశ్వాసాలు ఉన్నాయా? బిలీఫ్ సిస్టమ్ ఏమన్నా ఉంది? కర్మ. కాబట్టి ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అది లేదు ఇది లేదు అనేది ఉందే, అది లేదు అన్నాడు అనుకోండి, మనం ఉండలే అది లేదు, ఏదది ఎక్కడో ఉండేది లేదు, అది ఇక్కడే ఉంది. మనకు దూరంగా ఉంటే బాధ. తదముత్ర చూడండి తమాష, యదముత్ర తదన్విహ. ఇప్పుడు అది లేదు ఇక్కడ వాడు, ఎక్కడ ఉండదు అది, ఎక్కడ? బాలనగర, షాపూర్ నగర, కూకటిపల్లె, అదే ఇక్కడ ఉంది. సింపుల్, యదముత్ర తదన్విహ. లేదు కూకటపల్లికి పోయామనుకోండి, అప్పుడు మళ్ళీ ఆశ్రమం లేదు. ఆశ్రమంకి వచ్చామనుకోండి, కూకటపల్లి లేదు. ఏంటిది, ఎక్కడెక్కుతుంది తలకి? తలకి ఎక్కడం లే. తలకి ఎక్కడం అంటే తల బాగా ఫ్రెష్, ఏది ఉన్నా ఏది పోయినా కూడా అప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించలే, ఏంటి ఇతను ఇట్లా తయారైనడు, ఏమైనా లూజా? దేనికి చెదరడం లేదు, దేనికి కదలడం లేదు, దేని అయ్యే కదలాల్సిన అవసరమే లేదు. ఎందుకని వదలాల్సింది వదిలేసాం గనక ఇంకా కదలేదు. ఏముంది ఇంకా కదలడానికి? మనకి లేనిదే లేదు. అర్థమవుతుందే? లేనిదే లేదు. మీకు చెప్పలేదు వేదాంత వాక్యేషు సదారమంత, మనకి ఎప్పుడు అదే ఏ చాందోగ్యం రా కమా, కొంచెం పాడుకుంటాం రా, ఈశావాస్యం కమా. వేదాంత వాక్యేషు సదారమంత భిక్షాణ మాత్రేన చ తుష్టిమంత. భగవంతుడు ఇచ్చాడు. ఏమో రేపు ప్లేట్లో పెట్టకుండా ఉంటారేమోనని మనకు న్యాచురల్ ప్లేట్. ఇప్పుడు మీ ప్లేట్కి ఈ ప్లేట్కి ఎంత డిఫరెన్స్ ఉంది? మీ ప్లేట్ ఎత్తుకుపోవాలా, మళ్ళీ కడగాల? వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా కొందరు నేను చూస్తున్నా పైనుంచి, అంటే అది సరిగా గడిగారో లేదో నన్ను అంత సంశయం. ఇప్పుడు ఇదే ఉండదు ఇది కాన్. ఇప్పుడు ఎంత ఆటోమేటిక్ గా తయారవుతుంది తెలుసా? ఇట్లాగే ఉంటాం. వాళ్ళకైతే ప్లేట్ తేవడం ఇవ్వడం మనకేమో లేదు. ఎంత హాయిగా ఉంది, ఎంత హాయిగా ఉంది చెప్పండి, ఎంత హాయిగా ఉంది. భిక్షాన్న మాత్రమే చతుష్టమంత అశోకవంత భువనైకవంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. వాట్ ఈజ్ ఇట్? ఎంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో? జ్ఞానం కలగాలే గాని, జ్ఞానం కలగాలే గాని ఇంకంతకుమించిన భాగ్యవంతుడు ఎవరు? స్వామిజీ భాగ్యం ఉంటే కదా మనం ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చేది. అరే ఇంకేం ఆతిథ్యం అయ్యా బాబు, అతిథి కూడా హిరణ్య గర్భుడే. పోనీ వస్తే చూస్తాం. ఇప్పుడు అదే తమాషా, సాధువు దగ్గరికి ఎవడు వస్తాడు అతిథి? వచ్చిన డెలిగేట్ ఫీజు కట్టి వస్తాయి. పూర్వం నాకు తెలియక అది తాళేశ్వరం చేసిన కార్యక్రమాలన్నీ నాకు అప్పుడు అప్పుడు పెట్టేవాళ్ళం కాదు కదా, మనకు తెలియదు. సాధువు డెలిగేట్ ఫీ పెట్టాలని అంటే సాధువుకు మనకి ఏదో ఉందనుకుని మనం అదంతా చేసాం వ్యవహారం. ఇప్పుడు తెలుసుకున్నాం కౌపీనవంత కలుభాగ్యవంత ఏం లేదు బాగుంది. ఇప్పుడు అందువల్ల ఎవడొస్తాడు, ఎవడు రాడు? చెట్టు కింద కూర్చొని ఎవడి దగ్గర ఎవడొస్తాడు? అశోకవంత భువనైకవంత అర్థమవుతుంది. ఒకడు వచ్చాడు అనుకోండి, రండి సార్, ఎవరొస్తారా? ఇట్లాంటి వాడే వస్తాడు. రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్ అనే వచ్చాడు అనుకోండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? వచ్చి ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, మీరు ఒక రూమ్ లో ఉండి వాళ్ళకు ఒక రూమ్ ఇస్తారు, ఆ రూమ్ అంతా పాడు చేసిపోతే మీరు సరి చేసుకుంటారు. మాకు ఆ బాధ కూడా లేదు. చెట్టు కింద కూర్చున్నాం. ఒక ఆయన వచ్చాడు, రండి సార్, ఇంకో చెట్టు తీసుకోండి. ఇంకొట్టు తీసుకోండి. ఎందుకని నాకేదైతే ఉందో ఎదేవా హియా పదపుత్ర. ఓకే ఆ చెట్టు తీసుకోండి సార్. మీరు ఏమిటయ్యా, నేను మీ దగ్గరకు వస్తే ఆ ఇంట్లో పోయి ఉండో, పక్క ఇంట్లో చూపిస్తే ఎట్లంటే, పోనీ మీరు ఇక్కడే ఇంకోసారి ఇంకో ఆ వైపు కూర్చోండి, చెట్టుకి ఈ వైపు నేను, అదర్ సైడ్ మీరు కూర్చోండి. నష్టం హాయ్. ఇప్పుడు మీరు అన్ని ఏ స్వామిజీ, మనం ఎన్ని కట్టించుకుంటేమే మళ్ళీ చెట్టు గిట్టు అనుకుంటున్నారు? ఏమో శృతి మందిరంలో చెప్తున్నా, నా మనసులో ఆ భావనే ఉంది. ఆర్సీసీలో ఉన్నా నేను అలా అనుకోవడం లేదు. అలా అనుకో, ఏమాత్రం టైం దొరికి నా చెట్టు కిందకు వస్తున్నాను అడగండి, అక్కడనే చూస్తారు మన వాళ్ళు, అక్కడనే మాట్లాడతారు నాతో. నేను ధవళేశ్వరం ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉండేవాడిని. ఎప్పుడు ఆ చెట్టు కింద ఒక చిన్న ఈసీ చైర్ వేసుకుని కూర్చొని ఉండేవాడిని. అర్థమవుతుంది. ఇంకా ఉండాలి గనక తప్పదు. ఇది కట్టించారు ఇరుగ్గా, అది వేరే విషయం. అంటే మీరు మీకు చెప్తాను వాళ్ళకి తెలుసు, అదంతా చూడడానికి అంత పెద్ద బిల్డింగ్ ఉంది కానీ మీకున్నంత స్థలం కూడా లేదు నాకు లోపల. అది పెద్ద మైసభది. మీరు చూసింటారు కదా లోపలంతా భక్తులు రావడానికి, అది ఇంకేమి లేదు. అది నాకుండా అక్కడ ఒక గూడు, అక్కడ ఒక గూడు, నాలుగు గూడు కట్టి ఉన్నారు. ఒక దాంట్లో స్నానం చేయమన్నారు, ఒక దాంట్లో అన్నం తినమన్నారు, ఒక దగ్గర పండుకోమన్నారు. నేను ఆ మూడు వదిలేసి ఒక దగ్గర రాస్తున్నాను. అర్థమవుతుంది. ఎదే విహ తద్ అమృత్ర తద్ అమృత్ర తదన్విహ. దీన్ని ఇలా ఉంది గనక, అభేదంగా తెలుస్తూ ఉంది గనక, దీనిని నానా విధాలుగా పృథక్ ఏవా వేరుగా ఎవడైతే దర్శిస్తాడో అటువంటి వాడు మృతస్య మృత్యుమాప్నోతి, జనన మరణ చక్రంలోనే పడిపోతూ ఉన్నాడు. మనసై వేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస్య మృత్యుం గచ్చతి యయ్యహ నానేవ పశ్యతి. మనసా ఏవ వేదం ఆప్తవ్యం ఇతి, మనసా ఏవ ఇదం ఆప్తవ్యం, మనసై వేదమాప్తవ్యం. సిద్ధ సంధి, మనసైవ ఇదం ఆప్తవ్యం, మనసా ఏవ మనసైవ మనసా ఏవ మనసు ద్వారానే, మనసా ఏవ ఏవ మనసా ఏవ మనసైవ ఇదం ఇది ఇదం ఇదం తత్వం ఏతద్వైతద్ ఈ తత్వం మనసు ద్వారానే ఆప్తవ్యం ఆప్తవ్యం ప్రాప్తవ్యం ఇది. చూచారా ఇటువంటి చోట పండిట్సు గందరగోళాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకో తెలుసా స్వామీజీ, యన్మనసా నమనుతే అని కేనలో చెప్తిరి. ఇప్పుడు ఇక్కడికి వస్తే మనసై వేదమాప్తవ్యం, మేము మర్చిపోయారనుకుంటారా? మర్చిపోయేవాళ్ళమా? మీరు మర్చిపోయేవాళ్ళని నాకు తెలుసు. ఎందుకో తెలుసా, ఇది అక్కడ కోట్ చేస్తున్నాను, అది మర్చిపోయారు కదా. మీతో చెప్పాను చూడు, ఇక్కడ యన్మనసా నమనుతే అని వస్తుంది. దీని అర్థం ఇది, కట వచ్చినప్పుడు మీకు అర్థం అవుద్ది మనసై వేదమాప్తవ్యం అంటాడు అని చూడు చెప్పాను మీకు, జ్ఞాపకం ఉందే. కనుక మనస ఏవ ఇదం ఆప్తవ్యం, ఇది మనసు ద్వారానే పొందాలి. ఎందుకని, ఇప్పుడు ఉన్నదంతా కూడా అదేనని తెలుసుకున్నాం గనక, ఏతద్వై తత్ ఏతత్వై ఈ ఆత్మయే తత్ ఆత్మ హిరణ్య గర్భస్వరూపం అది కూడా ఇదే పరమాత్మ ఇదే అని తెలుసుకున్నాం. మరి కథం ఇదే జ్ఞాతవ్యం ఇస్ ద క్వశ్చన్. మరి అంతటా అదే అయినప్పుడు తెలిసేది ఎట్లా? మళ్ళీ ఎలా తెలుసుకోవాలి దాన్ని? ఎలా తెలుసుకుంటాం? ఇదిగో మనసై వేదం ఆప్తవ్యం, మనసా ఏవ ఇదం ఇదం తత్వం ఆప్తవ్యం ఇది తెలుసుకోవాలి. మనసుతో ఎట్లా తెలుసుకుంటాం స్వామీజీ? ప్రాక్ ఏకాత్మ విజ్ఞానాత్. ఇప్పుడు ఎప్పుడైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అంతకుముందు తెలియదు అని అర్థం. నీకు తెలియకపోవచ్చేమో కానీ అది ఉన్నది, ఉన్నది కనుక నువ్వు తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే వస్తువు ఉందో, మోక్షం అనేది ఉందో, మోక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఎప్పుడైతే ఆత్మ ఉందో, ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? ఆచార్యాగమ సంస్కృతేనా శంకర, ఆచార్య ఆగమ సంస్కృతేన మనసైవ ఇదం బ్రహ్మ ఏకరసం ఆప్తవ్యం ఇతి. ఆగమ శాస్త్రం, ఆగమ అంటే వేదం ఉపనిషత్తులు, ఆచార్య గురువు, ఆచార్యాగమ కాబట్టి సంప్రదాయంలో నిలబడి నీకు బోధించేటువంటి గురువు. అది కూడా ఏదో ఆయనకు దోచిందంతా కూడా ఉపన్యాసం కాకుండా, ఏమి నోటికి దోచిందంతా మాట్లాడడం కాకుండా శాస్త్రాన్ని పెట్టుకొని శాస్త్రాధారంగా శాస్త్రాన్ని ప్రమాణంగా నిరూపిస్తూ ప్రమాకరణం ఇది ప్రమాణం, ఆచార్య ఆగమ, ఆగమ ఆచార్య ఇద్దరు కూడాను. కాబట్టి శాస్త్రము శాస్త్రాన్ని బోధించేటువంటి శాస్త్రి గురువు ఆచార్యాగమ సంస్కృతేన మనసైవ. ఎప్పుడైతే ఆ గురువు శాస్త్ర జ్ఞానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడో, ప్రమాణాన్ని నీకు ఇస్తున్నాడో, దానివల్ల సంస్కరింపబడినటువంటి నీ మనసు సంస్కృతేన మనసైవ ఇదం బ్రహ్మ ఏకరసం ఆనంద స్వరూపం ఆప్తవ్యం పొందబడుతుంది. కాబట్టి జ్ఞాన వృత్తి కలగాలి. ఇది మీకు తెలుసు కదా, చెప్పున్నాను కదా ఇంతకుముందు. ఇప్పుడు ఒక వస్తువు ఉందంటే దానికి సంబంధించిన అజ్ఞానం ఉన్నది అంతేనా? ఘట అస్తి ఘట అజ్ఞానం అస్తి, ఘట జ్ఞానేనా ఘట అజ్ఞానం నశ్యతి. ఆత్మ అస్తి ఆత్మ అజ్ఞానం అస్తి, ఆత్మ జ్ఞానేనా ఆత్మ అజ్ఞానం నశ్యతి. ఆత్మ అజ్ఞానం ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. కాబట్టి అజ్ఞాన వృత్తి ఉంది. ఇప్పుడు ఏం కావాలి? జ్ఞాన వృత్తి కావాలి. గురువు జ్ఞాన వృత్తిని కలిగిస్తాడు. అప్పుడు జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది, నువ్వు నువ్వుగా మిగిలిపోతావు. ఇది కదా బోధ, అంతే సింపుల్. కనుక జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ అనేది ఆ భేదమే లేకుండా పోతుంది. స్వామిజీ కథం జ్ఞాతం, ఇంకేంటి తెలుసుకునేది? మూడు వేరుగా ఉంటే నువ్వు తెలుసుకోవడం, కానీ నువ్వు తెలుసుకోలేవిక, ఎందుకని అది ఇప్పుడు జ్ఞేయ వస్తువు కాదు. జ్ఞాత జ్ఞాత నీవే అది, నీవే అది. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు లేవు, మూడు ఒకటే. ఏకరసం ఆప్తవ్యం, ఏకరసం అఖండానంద స్వరూపం ఆప్తవ్యం. స్వామీజీ ఆప్తేచ తస్మిన్, అది పొందిన తర్వాత ఇంకేం చేస్తావు? మరి పొందిన తర్వాత, అది పొందిన తర్వాత ఏం చేయాలి? ఇంకేం చేస్తావు? ఆ స్వరూపంగా నువ్వు ఉంటావు. ఆహా, అట్లాగా స్వామీజీ. మరి ఆ స్వరూపంగా నేనుంటే ఆ స్వరూపం ఎక్కడుంది? అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూత భవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వైతత్ తం విదిత్వ, ఆత్మభావేన విదిత్వ. దాన్ని ఆ విధంగా తెలుసుకున్న తరువాత ఏకరసం ఆత్మభావేన తత్, ఆ తరువాత ప్రాప్తే చ, ప్రాప్తమైంది, పొందాము. ఇంతకుముందు మీరు చెప్పారు పర్వాలేదు మనసై వేదం ఆప్తవ్యం. ఆప్తే చ, పొందిన తర్వాత నా విజుగుప్సతే, ఇక ఏది దాచుకోడు, తనను తాను కాపాడుకోడు. మళ్ళీ నతతో విజుగుప్సతే, తతః విజుగుప్సతే నా. ఎందుకని? ఏతద్వైతత్, ఏతద్వై తత్, ఇదే అది గనక. కాబట్టి అంగుష్ట మాత్రం పురుష మధ్య ఆత్మని తిష్టతి, ఆత్మని మధ్యే తిష్టతి. మళ్ళీ చూచారా, ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇంక ఈ ప్రత్యేగాత్మే పరమాత్మని డిసైడ్ చేస్తాడు. అందుకని ఉపలబ్ధి స్థానం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, అంతటా పరమాత్మ ఉన్నాడు, నువ్వు ఎట్లా ధ్యానం చేస్తావు? కాబట్టి నీకు ఉపలబ్ధి స్థానం కావాలి, హృదయంలో ఉన్నాడని. కానీ ఇప్పుడు ఏంటంటే అంగుష్ట మాత్రం పురుష ఆత్మ మధ్యని తిష్టతి, అంగుష్ట మాత్రం పురుష మధ్య ఆత్మని తిష్టతి, ఆత్మని మధ్యే తిష్టతి. ఇక్కడ ఆత్మ అంటే దేహం, సరేనా? ఈ దేహ మధ్యంలో ఉన్నాడని, అందుకని హృదయ స్థానంలో ఉన్నాడు. ఇంకిక్కడి నుంచి ప్రారంభం అవుతాయి గొడవలన్నీ. ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకోలేకపోతే సో మెనీ గురుస్ విల్ కమ్, దే ఆర్ మర్చ్. ఇదొక్కటి అర్థం కాదు కదా, అంతే. దీన్ని చదివేసి ఒక్కొక్కడు అదంతా వస్తుంది, తర్వాత కూడా వస్తుంది. ధ్యానం చేశాను స్వామి, పోనీలే. ఓకే, మంచిది. నా ధ్యానంలో జ్యోతి వలే లేచింది. ఎవరు కడపమంటది? నాకేం తెలుసు. నీ లోపల మంట లేచిందంటే అది ఎవరు కడపమంటావు? నాకేం తెలుసు. నన్ను అడిగితే లేదు స్వామి, నేను చూస్తూ ఉంటే. ఆ తర్వాత ఏమైంది? ఆరిపోయింది స్వామి. ఏది ఎందుకు? అది ఏకరసం ఎట్లా అవుతుంది? ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. ఇది ఇది అంగుష్ట మాత్ర అంటే అంగుష్టం అంటే తెలుసు కదా. సరేలే, ఎందుకంటే అంగుహు అంటే చెయ్యి, అది తమాషా. అంగుహు అంటే చెయ్యి, అంగౌ పాణి ఇది పాణి చెయ్యి, సరేనా? అంగు ప్లస్ స్థ, స్థ అదే అంగుస్థ విల్ బికమ్ అంగుష్ట. అంగుష్ట అంటే అంగౌ ప్రాధాన్యేన తిష్టతి ఇది అంగుష్ట. అంగౌ ప్రాధాన్యేన తిష్టతి అంగుష్ట, చేతిలో ప్రధానంగా ఉండేటువంటిది గనక దీన్ని అంగుష్టం అన్నారు. ఐదు వేళ్లున్న ప్రధానంగా ఉండేది గనక అంగుష్టం. ఎంత అర్థమో, ఇది చిన్న విషయం కాదు. ఇది ఎప్పుడైతే ప్రాధాన్యేన తిష్టతి, అదే అంగుహు అంటే చెయ్యి, అంగౌ ప్రాధాన్యేన తిష్టతి ఇది ప్రిడామినెంట్ గా ఉంది. దీన్ని పోల్చాడు, ఎందుకో తెలుసా? ఉన్నది ఐదు వేళ్లైనా ఉపయోగమైంది ఇది ఒక్కటి, ఇది లేకపోతే అసలు ఉపయోగమే లేదు ఒకటి. కానీ తమాష ఏంటి తెలుసా? ప్రాధాన్యాన్ని తిష్టతి గనక నాలుగు కలిసిండి ఇది వేరుగా ఉంది విలక్షణంగా. కానీ ఏ పని చేయాలనుకున్నా ఇది పోయి కలిస్తేనే అవుతుంది. వీటికి లైఫ్ ఇచ్చేది ఇదే. ఈవెన్ నైమిషారణులైనా ఇది లేకపోతే అసలు ఇప్పుడు అంతే పోయి కాఫీ ఎట తాగాల? ఈ నాలుగు ఒక చోట చేరితే ఇక్కడ నుంచి ఉంది లైఫ్, అది తమాషా. లేదనుకోండి, వినలే. ఓకే, అర్థమవుతుందే? డోంట్ వరీ, అర్థమవుతుంది. అందుకని అందుకని ఇదన్నమాట. కాబట్టి ఇది అన్నిటికీ సత్తాస్ఫూర్తి ప్రధానమైన. అట్ దట్ సేమ్ టైం అసంగహ, అసంగహ చూసారా, సత్తాస్ఫూర్తి ప్రధానేనా. కాబట్టి ఏ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం ఉందో అది ఈ జగత్తుకు ఆధారమై, సత్తా అదే, స్ఫూర్తి అదే, జగత్తులో అది తప్ప రెండవది లేదు. కాబట్టి ప్రధానంగా ఉంది. అట్ ద సేమ్ టైం దానికి విలక్షణంగా కూడా ఉంది. చూసారా, అర్థమైంది? చెవి బ్రహ్మే, అన్ని బ్రహ్మమే, అన్నిటికి సత్తా అదే, అన్నిటికి స్ఫూర్తి అదే, కానీ వాటికన్నా అతీతంగా ఉంది. అసంగహ కాబట్టి అంగుష్టతుల్య సదృశ ఇత్యర్థ. కాబట్టి అంగుష్టంలో అంగుష్టం ఎట్లాగైతే ఉందో పాండవ్, కాబట్టి చేతిలో అంగుష్టం ఎట్లాగైతే ఉందో, అంటే ఇది ఉండి అన్ని కార్యక్రమాలు చేయడానికి ఇది ఆధారంగా ఉండి, ఇంక్లూడింగ్ వేలుముద్ర, అన్నిటికీ ఆధారంగా ఉండి వాటికన్నిటికీ విలక్షణంగా వేరుగా ఉంది. చూసారు ఆ సృష్టి, చూడండి తమాషా. నియతి సీదే నియతి, అది కదా. ఇట్లా రాదు ఎప్పుడు, ఇట్లా రాదు, ఇలాగే ఉంటుంది. ఎందుకని వాటితో కలిసే పని చేస్తుంటది, కానీ వాటి నుంచి విడిపోయి ఉంటది. ఇట్లా ఉండాలి. కుర్వన్నపి నలిప్యతే, కుర్వన్నపి నలిప్యతే, అన్నిట్లో ఉండడమే, దేనికి అంటకుండా ఉండడమే. కాబట్టి అంగుష్ట మాత్ర ఇది పరమాత్మ. అందుకని పురుష పూరయతి పూర్ణం అనేనా సర్వం ఇది పురుష. కాబట్టి అంతట్లో వ్యాపించి ఉండేది. ఇంకొక అర్థం కూడా ఉంది, పురౌ ఉషతి, పురౌ ఉషతి పురుష, పురౌ పురములో, ఈ దేహములో మనకు లభ్యమయ్యేటువంటి వాడు, ఇక్కడ ధ్యానం చేస్తే లభ్యమయ్యేటువంటి వాడు అది అక్కడ. ఇప్పుడు కొందరు అంటారు తెలియక, స్వామిది మరి ఇక్కడ లభ్యమయ్యేవాడంటే ఇక్కడ ఎప్పుడైతే లభ్యమయ్యాడు అక్కడ లేడని కదా అర్థం అని. ఇదిగో ఘటాకాశవత్, కమాన్ అండర్స్టాండ్ శంకర, ఘటాకాశవత్. కాబట్టి ఘటంలో ఆకాశం ఉంది, కుండలో ఉండేటువంటి ఆకాశం. కాబట్టి కుండలో ఆకాశం ఉందంటే బయట లేదని అర్థమా? కుండ కూడా ఆకాశంలోనే ఉందని అర్థం, అర్థమైంది. కానీ కుండ రావడం వల్ల మనం కుండలో ఉండే ఆకాశం అని అంటున్నాం. కాబట్టి కుండలో ఆకాశమే ఉండినా బయట కూడా ఆకాశమే ఉంది, నోనో మధ్యలో కూడా ఉంది, కుండ కూడా ఆకాశంలోనే ఉంది. అట్లా ఆంతర్యంలో దర్శించడానికి ఉపలబ్ధి స్థానంగా అంగుష్ట మాత్రం పురుష మధ్య ఆత్మని తిష్టతి. ఈశానః భూత భవ్యస్య, అది ఇదే ఈశ్వర స్వరూపం, ఇదే ఈశ్వర స్వరూపం. కాబట్టి తతః విజిగుప్సతే నా, ఇది తెలుసుకున్న తర్వాత ఏది దాచుకునేది లేదు, మనల్ని మనం కాపాడుకునేది లేదు, అనంతమైనటువంటి స్వరూపంగా అయిపోతూ ఉన్నాం. ఏతత్వై తత్, కాబట్టి ఈ స్వరూపమే అది, ఈ స్వరూపమే అది. అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి, ఈశానః భూత భవ్యస్య నతతో విజిగుప్సతే. కాబట్టి ఏతద్వైతత్, ఇది ఇంకా నడుస్తూ ఉంది. తర్వాత మంత్రం చూస్తూ అన్ని వేళ్లకి సత్తాస్ఫురణ దాని వల్లనే కలుగుతూ ఉన్నప్పటికి కూడాను ఆ వేళ్లన్నిటికి కూడా ఇది ఎట్లాగైతే విలక్షణంగా ఉందో అట్లాగే సమస్తమైనటువంటి ఈ ప్రపంచానికి సత్తాస్ఫూర్తి ప్రధానంగా ఉన్నటువంటి పరమాత్మ వాటికి విలక్షణంగా ఉన్నాడు. ఆయనే మనకు పురములో ఉన్నాడు, పూరయతి. కనుక పురౌ ఉషతి పురుష, కాబట్టి ఆయన్ని మనం చేరడానికి పట్టుకోవడానికి ఉపలబ్ధి స్థానంగా ఈ పురమే ఉంది. ఇదంతా కూడా తానే పూరించి ఉన్నాడు. అంగుష్టమాత్ర పురుష జ్యోతిరివ అధూమక ఈశాన భూతభవ్యస్య సయేవ
అద్య సవు శ్వః ఏతద్వైతత్. అంగుష్టమాత్రః పురుషః జ్యోతిః ఇవ అధూమకః. అంగుష్టమాత్రః పురుషః జ్యోతిః ఇవ అధూమకః.
బొటనవేలంత పరిమాణం కలిగినటువంటి ఆ పురుషుడు అంగుష్టమాత్రః పురుషః. ఇంతకుముందు మధ్య ఆత్మని తిష్టతి, ఆత్మని మధ్య తిష్టతి, ఇక్కడ జ్యోతిరివ అధూమకః. జ్యోతిః ఇవ జ్యోతిరివ అధూమకః అంటే పొగ లేనిటువంటిది అధూమకః. కాబట్టి దీపం వెలుగుతూ ఉంటే పొగ కూడా లేకుండా ఉండేటప్పుడు దీపం ఏ విధంగా ఉంటుందో అధూమకః, ధూమరహితంగా పొగ లేకుండా. అంటే దీపం వెలుగుతూ ఉంటే ఒక ప్రమిది మనం వెలిగిస్తే పొగ వస్తూ ఉంటుంది, కానీ ఆ పొగ లేకుండా దీపం ఎట్లాగైతే వెలుగుతూ ఉంటుందో ఆ విధంగా జ్యోతిః ఇవ అధూమకః, పొగ లేకుండా ఉన్నాడు అని అర్థం. అధూమకః అనేది పుంలింగం, కొద్దిగా గ్రామర్లో కొద్దిగా ట్రబుల్ ఉంది. అధూమకః అనేది పుంలింగం, మాస్కులైన్ జెండర్, దాంట్లో వాడాలి అధూమకః. కానీ జ్యోతిః అనేది నపుంసకలింగం, న్యూట్రల్ జెండర్, జ్యోతిః లైట్. అందువల్ల అధూమకః కాకుండా అధూమకం అని ఉండాలి. జ్యోతిః ఇవ అధూమకం, కానీ కరెక్షన్ చేసుకోవద్దు మీరు, ఎందుకు తెలుసా? అధూమకః అనే ఉంది ఒరిజినల్. కొన్ని వేదంలో, వేదం అసలు గ్రామర్ కన్నా అతీతమైంది, వ్యాకరణం చాలా చిన్నది వేదం ముందు. దీన్ని అందుకని ఏమంటారంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఛాందసమేవా అంటారు. ఛాందసం అంటే మన ఇంట్లో ఉండే ఛాందసాలు కాదు, ముసలాళ్ళ ఛాందసాలు అవి. ఛాందసం అంటే ఛందస్సే అస్య పర్ణాని అంటే వేదములని అర్థం, ఛందస్సులంటే వేదములని అర్థం. ఛాందసం అంటే వేద ప్రతిపాదితం, వేదములు అలా చెప్పబడింది గనక దాన్ని అంగీకరించడమే, అంతేగాని ఇంకో క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ప్రవచించినటువంటి వేదాన్ని మన చిన్న గ్రామరు పుంలింగం స్త్రీలింగం అని పట్టుకుంటే అర్ధరహితం, కనుక ఏమో దాంట్లో కూడా ఏముందో అది ప్రమాణం అంటే. కనుక దీన్ని ఎవరు మార్చలేదు, మనం మార్చాల్సిన అవసరం లేదు, మీకు చెప్తున్నా. కాబట్టి అధూమకః అనేటువంటిది పుంలింగం, కానీ జ్యోతిః అనేది నపుంసకలింగం. కనుక ఎప్పుడైతే జ్యోతిః అనేది ప్రధానమైందో దానికి అడ్జెక్టివ్ గా విశేషణంగా వాడాడు గనక అధూమకః అనేది అధూమకం అని ఉండుంటే బాగుండేది అడ్జెక్టివ్ గనక. కానీ ఛాందస్యమేవా ఇది వేద ప్రతిపాదన, అది ఇంకేం లేదు, దానికి ఆలోచిస్తున్నా. అంగుష్టమాత్రః పురుషః జ్యోతిః ఇవ అధూమకః అధూమకం ఇతి జ్యోతిః ఇవ అధూమకం జ్యోతిః అధూమకం జ్యోతిః పొగలేనిటువంటి జ్యోతి అంటే శుద్ధ చైతన్యమేవ ఇతి. పొగ ఉంటే కూడాను అశుద్ధమే కదూ, మనం ఒక ల్యాంప్ వెలిగిస్తే కూడాను ల్యాంటర్న్ వెలిగిస్తాము, ఆ లాంతరంలోంచి పొగ వస్తుంది, అందుకని మళ్లీ దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కడైతే రెండవ వస్తువు చేత అశుద్ధం అవుతుందో అది ధూమం. కాబట్టి అధూమకః అని ఎప్పుడైతే అనడం జరిగిందో అధూమకం జ్యోతిః, కాబట్టి ఏ విధమైనటువంటి మలినం లేనిటువంటిది అంటే శుద్ధ చైతన్యమేవా. సమాధి దశ సంపన్నం శుద్ధ చైతన్యం, తత్వబోధ అంటే పూర్ణం. కనుక అంగుష్టమాత్రః పురుషః జ్యోతిః ఇవ అధూమకః. ఈశనః భూత భవ్యస్య, భూత భవ్యస్య గడిచిపోయినటువంటి భూతకాలానికి గాని భవిష్యత్తులో గాని ఈశానః ప్రభు తానే. ఎప్పుడైతే భూత భవిష్యత్తులకు ప్రభువై ఉన్నాడో వర్తమానంలో కూడా
ప్రభువేనని అర్థం. ఇది కాలాతీత స్థితి. ఈశాన భూత భవ్యస్య సయేవాద్య సవుశ్వః, అదే సయేవాద్య సవుశ్వః ఏతద్వైతత్ స ఏవ అద్య స ఉ శ్వః, అట్లా విభజించుకుంటూ పోవాలి దాన్ని. సయేవ సహా ఏవ, అతడే ఎవరు? ఈశాన భూత భవిష్య ఈశాన. కాబట్టి మూడు కాలాల్లో కూడా ప్రభు ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడు, సయేవ అద్య. అద్య అంటే నౌ, అధున, ఇప్పుడు. ఇప్పుడు అతడే ఉన్నాడు. సవ్వు సహా అతడు, సవ్వు అతడే. ఓకే, సహా అంటే అతడు, సవ్వు అంటే అతడే. కనుక స ఏవ అతడే, సహా ఏవ అతడే. ఆద్య ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నవాడు ఎవరు? అతడే. కనుక ఈ ప్రపంచం ప్రపంచంగా ఉండడానికి, మన దేహం దేహంగా ఉండడానికి, సమస్తమైనటువంటి కార్యక్రమాలు నడవడానికి ఆధారమైనటువంటి వాడు సయేవ. ఎప్పుడున్నాడు అతను? ఆద్య, ఇప్పుడే ఉన్నాడు. సవు అతడే. శ్వాహ, ఏమన్నా వచ్చిందా ఆ పదం? ఏమన్నా వచ్చిందే ఆ అక్షరం రాలేదా? కఠోపనిషత్తులు రాలేదా? శోభావ, రేపు, టుమారో, శ్వహ, మనం చెప్పాం కదా. నచికేతుడు అంటాడు ప్రథమ వళ్ళి, రేపు ఉండేవి కాదు ఇవన్నీ నువ్వు ఇచ్చేటి, శోభావ. మర్చిపోయారు అప్పుడు చెప్పాను శ్వహ అంటే రేపు. ఇప్పుడు మన అశ్వత్థం కూడా అట్లాగే వచ్చింది. ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి అశ్వ పార్ణాని అన్నప్పుడు అశ్వత్థం, అశ్వత్థం అని ఎందుకంటారు తెలుసా? రావి చెట్టుని. శ్వ అంటే రేపు, సంసార వృక్షం. శ్వ రేపు, శ్వద్ధం రేపు ఉండునది. శ్వద్ధం రేపు ఉండునది, అశ్వద్ధం రేపు ఉండనిది, నేడున్నట్టుగా రేపు ఉండనిది, మార్పు చెందేది, అందువల్ల అశ్వద్ధం. కనుక శ్వ అంటే రేపు అని అర్థం. స ఏవ ఆద్య, అతడే ఇప్పుడున్నవాడు ఆద్య. స ఉ అతడే, శ్వహ రేపు, రేపు ఉండేవాడు కూడా అతడే. కనుకనే భూత భవ్యస్య, భూత భవ్యస్ అన్నప్పుడు గతంలోనూ భవిష్యత్తులోనూ ఈశానః. ఇక్కడ ఎప్పుడైతే ఆద్య అన్నాడో ఇప్పుడు కూడాను, అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో అతనే ప్రభు అయి ఉన్నాడు. ఏతద్వైతత్, ఏతద్వై ఈ ఆత్మయే ఆ ఈశానః భూత భవ్యస్య సయేవాద్యస్య శ్వహ ఏతద్వై తత్, ఏతద్వై తత్ పూర్వవతి ఇతర్ధ. ఇంతకుముందు ఎట్లాగైతే చూసామో ఏతద్వై తత్ పూర్వవత్ ఏతద్వై తత్, పూర్వవత్ ఏతద్వై తత్. కాబట్టి ముందు ఎట్లాగైతే అర్థం చేసుకున్నామో అలాగే అర్థం చేసుకుంటూ పోవాలి. అంటే కాలావచ్చున్న ఈశ్వర ఇది, కాలావచ్చున్న ఈశ్వర. యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవ అనువిధావతి. యథా ఉదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి. యథా ఏ విధంగా అయితే దుర్గే, దుర్గే పర్వతే, దుర్గే పర్వతే వృష్టం ఉదకం, వర్షం పడ్డప్పుడు పర్వతాల మీద వర్షం పడుతుంది, పర్వతం మీద వర్షం పడుతుంది నీళ్లు. కనుక యథా ఏ విధంగా అయితే దుర్గే పర్వతే వృష్టం ఉదకం జలం, యథా ఉదకే, ప్లీజ్ ఐ మీన్ ఉదకం దుర్గే వృష్టం పర్వతాల మీద పడినటువంటి జలం, వర్షం పడ్డప్పుడు పర్వతాల మీద పడుతుంది కదా. పర్వతేషు విధావతి, నిమ్న స్థానాల్లోకి ప్రవహిస్తూ పోతుంది, పల్లపు ప్రదేశాల్లోకి ప్రవహిస్తూ పోతుంది. కాబట్టి దుర్గం మీద గనక వర్షం పడిందంటే అక్కడి నుంచి జారీ 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 ఎక్కడైతే పల్ల ప్రదేశాలున్నాయో అక్కడికంతా కూడాను వ్యాపించుకుంటూ పోతుంది. ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానీవ అనువిధావతి ఇతి. చక్కటి ఎగ్జాంపుల్. పర్వతాల మీద పడినటువంటి జలం అలాగే క్రిందకి జారి ప్రవహించేటప్పుడు, పర్వతాలంటే ఒక మనకేం ఒక రహదారిలాగా ఉండవు గనక, పర్వతం మీద అయితే వర్షం పడచ్చేమో గాని ఆ వర్షం ఎటుపోతుంది అని ఆలోచిస్తే మనం చెప్పలేం ఆ వైపు పడ్డ నీళ్ళు అటుపోతాయి ఇటుపోతాయి ఇటుపోతాయి ఇటుపోతాయి. తీరా పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి, ఫుట్ ఆఫ్ ది మౌంటైన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎటేటో చల్లా చెదరైపోతాయి. కాబట్టి ఆ పడినటువంటి జలమంతా కూడా ఒకవైపు వెళ్లకుండా అనేక విధాలుగా వెళ్లి వృధా అయిపోతుంది కూడా. ఒక్కొక్కసారి జలము వృధా అయిపోతూ ఉంటుంది కూడా. ఏవం ఇట్లాగే ధర్మాన్ పృథక్ పశ్యన్. ధర్మాన్ ఏది? దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇది ఇక్కడ ధర్మాన్ అంటే పృథక్ వేరువేరుగా. పశ్యన్ ఎవడైతే చూస్తూ ఉన్నాడో అంటే శారీరకమైన శరీర సంబంధమైనటువంటి ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయి, స్థూల ఉపాధి గాని సూక్ష్మ ఉపాధి గాని ఇవన్నిటి కారణ ఉపాధి గాని, వీటిని వేరువేరుగా పృథక్ వేరువేరుగా ఎవడైతే చూస్తూ ఉన్నాడో అటువంటి వాడు తానేవ అనువిధావతి. కాబట్టి అవి ఎట్లాగైతే వేరువేరుగా ఉన్నాయో వీడి కూడాను అట్లాగే భేదరూపంగా తయారయ్యి వాటి రూపంతోనే అనేక జన్మలెత్తుతూ పోతూ ఉంటాడు. కాబట్టి నీరు పైన పడుతుంది, అక్కడి నుంచి పర్వతాల నుంచి కిందకు జారుతుంది, జారి అటు ఇటు పోయి వృధా అయిపోతుంది. ఎందుకని అందరికి ఎట్లాగైతే శత్రువులు ఉంటారో ధర్మరాజుకైనా, నీళ్లకు మాత్రం ఇంకా అంతకు మించిన శత్రువులు ఎప్పుడు కూడా. ఇదొకటి, వర్షపు నీటికున్నంత శత్రువులు ఎవరికి లేరు ఈ ప్రపంచంలో. ఎందుకని అందరినీ చల్లబరచడానికి కిందకి దిగుతూ ఉంది గనక, లేకపోతే ఆకాశంలో ఊరే గచ్చు గగన విహారం, మేఘం కిందకి దిగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆకాశంలో ఊరేగలిగేటువంటి మేఘం తన ఉరములో ఏం కదిలిందో మనకు సేవ చేయాలని పాపం క్రిందకి దిగితే తత్పర్యవసానంగా ఎక్కడ చూచినా శత్రువులే. ఇతరులను చల్లబరచాలని మేఘం దిగితే, దిగిందనుకోండి కిందకు వచ్చిందనుకోండి, ఆ క్షణం నుంచే దాన్ని అదృశ్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీళ్లు కిందకు వచ్చాయనుకోండి, వెంటనే సూర్యుడు వాటినంతా ఉడకబెట్టి అదంతా కూడాను ఆవిరి రూపంలో పైకి తీసుకుంటా ఉంటాడు. కొంత ఎవాపరేట్ అయిపోతా ఉంటది. ఎవరి వల్ల? సూర్యుడి వల్ల. ఈ లోపల భూమి ఏం చేస్తుంది తెలుసా? ఇంకిపోయేటట్టుగా లాక్ లాగేసుకుంటుంది లోపలికి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇది, అట్లాగే లాక్కుంటుంటది పాపం. కాబట్టి భూమి కొంత పీల్చేస్తా ఉంటది, సూర్యుడు కొంత పీల్చేస్తా ఉంటాడు. ఈ లోపల ఎక్కడ మొక్కలుంటాయో, ముళ్ల మొక్కలు మొదలుకొని, గడ్డి మొదలుకొని, తృణం మొదలుకొని, అవంతా కూడా చప్పరించేస్తా ఉంటాయి నీటిని. ఎక్కడైనా గనక దొరికితే పురుగులు అవి ఇవి తాగుతూ ఉంటాయి, జంతువులు తాగుతూ ఉంటాయి. ఏదైనా స్వచ్ఛమైన జలం వస్తే మనం కూడా వదిలిపెట్టాం. అక్కడి నుంచి దిగిన తర్వాత అనేక మార్గాల్లో వెళ్లి ఈ విధంగా ఎట్లాగైతే వృధా అయిపోతూ ఉందో, అంటే ఇక్కడ ధర్మాన్ని అంటే ఆత్మ ఈ దేహము వీటికి సంబంధించినటువంటి ధర్మాలు ఇట్లా వృధా అయిపోతుందో, అలాగే ఇది భిన్న మార్గాల్లో పడి పర్వతాల మీద పడ్డటువంటి జలము వర్షపు నీరు భిన్న మార్గాల్లో ప్రయాణం చేసి ఎట్లాగైతే వృధా అయిపోతూ ఉందో, అట్లాగే భిన్న దృక్పథంతో ఎవరైతే చరిస్తూ ఉంటారో ఈ ప్రపంచంలో, భేద దర్శనాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో, ఏకరసం అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని భిన్నంగా ఎవరైతే దర్శిస్తూ ఉంటారో, వాళ్లు కూడాను ఇట్లా భిన్న రూపాల్లోనే పర్వతం మీద పడినటువంటి జలం క్రిందకు జారి ఏ విధంగా అయితే భిన్న రూపాల్లో ప్రవహించి వృధా అయిపోతూ ఉందో, అట్లాగే వాళ్లు కూడా వృధా అయిపోతారు. నో స్వామీజీ, అలా జరగడానికి అవకాశం లేదు. అయితే తర్వాత మంత్రం. అలా జరగకూడదు అనుకుంటే తర్వాత మంత్రం. యథోదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృగీవ భవతి ఏవం మునేః విజానతః ఆత్మా భవతి గౌతమ. భయ నచికేత విను. ఆ విధంగా పర్వతాల మీద పడినటువంటి వర్షపు జలం క్రిందకి జారి భిన్న మార్గాల్లో ప్రయాణం చేసి ఎట్లయితే వృధా అయిపోతూ ఉందో, అట్లాగే భిన్న దృక్పథం కలిగి ద్వైత భావంతో పోయేటువంటి వాళ్లు అలాగే అయిపోతారని ఆయన. ఎందుకని భిన్నాన్ని చూస్తూ ఉన్నావు గనక బ్రతుకు కూడా ఎప్పుడు భిన్నం అవుతూనే ఉంటది, అభిన్నంగా అఖండంగా ఉండేందుకు అవకాశం లేదు. అలా కాకుండా యథా ఉదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం ఇది బో, శుద్ధే ఉదకం శుద్ధం ఉదకం ఆసిక్తం. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. తాదృగేవ భవతి అంటే శుద్ధం ఉదకం శుద్ధే ఉదకం ఆసిక్తం, నిర్మల జలం నిర్మల జలే ఆసిక్తం తాదృగేవ భవతి. ఇప్పుడు వర్షం పడింది, పర్వతాల మీద పడింది గనక అక్కడి నుంచి అక్కడ కూడా కాస్త మట్టి ఉంటుంది, అది ఇది కలుపుకొని పోతుంది. అట్లా కాకుండా సిరీస్ ఇది చక్కగా ధ్యానానికి ఉపయోగపడుతుంది, హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు, ఇది అర్థమైతే. అలా కాకుండా ఒక సరోవరం ఉందనుకోండి, ఎంత వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఒక సరోవరం ఉంది, సరస్సు, వర్షం డైరెక్ట్ గా పడింది అనుకోండి, దాంట్లో ఎట్లా ఉంటుంది? నిర్మల జలే నిర్మల జలం. కాబట్టి పడినటువంటి జలం ఏదైతే ఉందో అది చాలా నిర్మలంగా ఉంది, ప్యూర్ వాటర్. సరోవరంలో ఉండేటువంటి జలం, సరోవర జలం, ఇది కూడా నిర్మలంగా ఉంది, ప్యూర్ వాటర్. దానికి దీనికి ఏ భేదం లేదు. ఎందుకని అది H2O ఇది H2O. తాదృగేవ భవతి. ఇప్పుడు అక్కడి నుంచి పడింది అనుకోండి వృధా అయిపోయేందుకు అవకాశం లేదు. ఎత్తైనటువంటి పర్వతాల మీద పడి జారిపోయిందేమో గాని అనేక విధాలుగా ప్రయాణం చేసింది, ఒక్కో చోట మురికి గుంటల్లో పడిపోయి ఉండొచ్చు, ఒక్కో చోట మట్టిని కలుపుకొని పోయి ఉండొచ్చు, గడ్డిలో పోయి ఉండొచ్చు, ఎవాపరేట్ అయిపోయి ఉండొచ్చు, భూమి అది ఇంకిపోయేలా చేసి ఉండొచ్చు. ఇట్లా అనేక మార్గాల్లో వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది, గాని నిర్మల జలంలో పడ్డప్పుడు తాదృగేవ భవతి అదే అయిపోతూ ఉంది. అట్లాగే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ శిష్యుడు తయారు చేసుకుంటే గురువు ఆ శుద్ధ జలం అనేటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే అక్కడ ఏ విధమైన మురికి లేదు గనక ఇది అది ఒకటే అయ్యి అక్కడ తెలుసుకునేవాడు ఈ జ్ఞానము రెండు ఒకటే అయిపోతాయి, రెండు ఒకటే అయిపోతాయి,
నిర్మలం వినిర్మలం.
ఏవం ఈ విధంగా, ఏవం ఈ విధంగా, లైక్ దిస్. మునేహే విజానతః ఆత్మ, మునేహే విజానతః ఆత్మా భవతి గౌతమ. కాబట్టి ఇదే విధంగా ఈ సత్యాన్ని తెలుసుకునేటువంటి ముని మననశీలవాన్, మననశీలవాన్ ముని ఏమవుతున్నాడు తెలుసా? తాదృగేవ భవతి, అదే అవుతున్నాడు తాను. అంటే ఈశ్వరుడు జలం, అండర్స్టాండ్ దిస్, ఈశ్వరుడు జలం, జీవుడు జలం, నిర్మల జలం ఇద్దరు. కాబట్టి నిర్మలమైనటువంటి సరోవరంలో వర్షపు నీళ్లు నిర్మలంగా పడ్డప్పుడు అది ఇది ఏ భేదం లేకుండా ఎట్లాగైతే ఏకరసమయ్యిందో అఖండమయ్యిందో అట్లాగే నిర్మలమైనటువంటి ఆ బ్రహ్మతత్వంలో నీవు కూడాను శుద్ధిపడిన తర్వాత ఆ స్వరూపం నీవే గనక ఆచార్యాగమ సంస్కృతేనా, ఆగమ ఆచార్య సంస్కృతేనా. కాబట్టి గురువు, గురువు బోధించేటువంటి జ్ఞానం, శాస్త్రము గురువు వీళ్ళిద్దరు కలిసి సంస్కరించినటువంటి మనసు ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో, ఇది వినిర్మలంగా ఉంది గనక తాదృగేవ భవతి అదే అవుతూ ఉంది. నిత్య శుద్ధం ఇది, నిత్య శుద్ధం, అది శుద్ధమే ఇది శుద్ధమే. కాబట్టి ఏ జ్ఞానాన్నైతే గురుముఖత మనం పొందుతున్నాము అది మర్చిపోకండి, ఆచార్యాగమ ఆగమ శాస్త్రము ఆచార్యుడు, ప్రమాణము ప్రమాణాన్ని అందించేటువంటి గురువు, వీళ్ళిద్దరు గనక దొరికితే నిర్మల జలం వర్షపు నీరు నిర్మలమైన సరోవరంలో పడి ఏకమైపోయినట్టుగా ఇంతవరకు ఏ జీవత్వం అయితే ఉండిందో ఆ బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉపదేశిస్తున్నాడో గురువు ఆ నిర్మలమైనటువంటి జ్ఞానంలో పడి ఇది అది కాకుండా ఇదే అదిగా అదే ఇదిగా మారిపోతుంది. ఏతద్వై తత్,
ఏతద్వై తత్,
ఇదే అది. ఇక్కడికి ఈ వల్లి సమాప్తమైంది 15వ మంత్రం దగ్గర. ఆచార్యుల వారు దీన్ని కంక్లూడ్ చేస్తూ భాష్యాన్ని ఒక మాట అంటారు, తస్మాత్ శంకర. తస్మాత్ దేర్ ఫోర్ కుతార్కిక భేద దృష్టిం, గతంలో చెప్పానా మీకు, మర్చిపోయారా? ఈ శ్లోకం మీద ఒక ఉపన్యాసం చెప్పాను మీకు అక్కడ గ్రౌండ్ లో. ఏమని, తస్మాత్ ఈ కారణం చేత కుతార్కిక భేద దృష్టిం, సిరీస్ కుతార్కిక భేద దృష్టిం నాస్తిక కుదృష్టించ ఉజ్జిత్వా, తస్మాత్ ఈ కారణం చేత, ఎందుకని నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపంగా నీవు మారుతూ ఉన్నావు గనక ఇటువంటి శక్తిని ఆచార్యాగమ అటు ఆచార్యుడు అటు ప్రమాణమైనటువంటి శాస్త్రం వేదమాత నీకు అందిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే, రెడీగా ఉంది, అదృష్టవంతుడు నువ్వు. ఎందుకని అటు శాస్త్రం వేదమాత, ఆ వేదాన్ని అందించేటువంటి గురువు ఇద్దరు నీకు లభ్యం కావడం వల్ల కుతార్కిక భేద దృష్టిం. ఇంతవరకు మన దగ్గర చాలా కుతర్కాలు ఉన్నాయి, అనవసరమైనవి, అంత అధ్యాసే, లేనిదాన్ని చూస్తూ పోవడం. కుతార్కిక భేద దృష్టిం నాస్తిక కుదృష్టించ, నాస్తికో మూడవచ్చదే మనం చెప్పాను చూచారా, ఆ విధంగా విశ్వాసం లేకుండా శ్రద్ధ లేకుండా, అది ఇంకేమి లేదు, వైదిక శ్రద్ధ లేకుండా అని అర్థం. అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి శ్రద్ధ, అది లోపించినటువంటి వాడు, అర్థమవుతుంది. కనుక కుతార్కిక భేద దృష్టిం నాస్తిక కుదృష్టించ ఉజ్జిత్వా పరిత్యజ్య, పూర్ణంగా దాన్ని వదిలిపెట్టి మాతాపితృ సహస్రేభ్యోపి, మాతా పితృ సహస్రేభ్యోపి, శంకర్లకి ఆయనే వేదం, మాతా పితృ సహస్రేభ్యోపి హితైషిణ వేదేన ఉపదిష్టం ఆత్మైకత్వ దర్శనం. కాబట్టి ఈ నాస్తిక అవగాహన ఏదైతే ఉంటుందో, అశ్రద్ధ, వైదిక అశ్రద్ధ, దాన్ని వదిలిపెట్టి కుతార్కిక భేద దృష్టిని వదిలిపెట్టి పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎందుకని, మాతాపితృ సహస్రేభ్యోపి, మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు కాదు, ఈ తల్లిదండ్రులు వేల మంది అయినా సరే వేదం నీకు చేసేటువంటి మేలు మాత్రం చేయలేరు, చేయలేరు, చేయలేరు. శంకర, శంకర, ఎందుకో తెలుసా, తల్లి నీకు పోలిస్తుంది, మళ్ళీ ఇంకో తల్లికి అప్పచెప్తుంది నిన్ను వచ్చే జన్మలో, ఆవిడ్ని పోలివ్వమని. అది కానీ మళ్లీ తల్లి గర్భంలో ప్రవేశించే అవకాశం లేకుండా, పునర్జన్మ లేకుండా నీకు మేలు చేసే తల్లి వేదమాత. సాక్షాత్ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది గనక, మాతాపితృ సహస్రేభ్యోపి, అట్లాంటి వాళ్ళు వేల మంది అయినప్పటికీ కూడాను హితైషిణ వేదేన ఉపదేశం ఆత్మైకత్వ దర్శనం శాంత దర్పై ఆదరణీయం ఇత్యర్థ. శాంత దర్ప్యై, కాబట్టి దర్పం ఉంది మన దగ్గర, ఈ దర్పాన్ని కాస్త తగ్గించుకొని చూడండి ఎంతవరకు. ఎందుకో తెలుసా, ప్రమాణం ఆపరేట్ కాదు, వచ్చిన బాధది. అంతఃకరణ శుద్ధి గనక లేకపోతే ప్రమాణం పనిచేయదు. అంతఃకరణ శుద్ధి కావాలంటే ఈ దర్పము దంభము ఇవన్నీ ఉంటే అంతఃకరణ శుద్ధి ఉండేందుకు అవకాశం లేదు గనక శాంత దర్పై ఆదరణీయం ఇత్యర్థ. కాబట్టి నమ్రత కలిగినటువంటి వాళ్లలోనే జ్ఞానం నిలుస్తుంది. ఎత్తైనటువంటి కొండల మీద పడ్డా క్రిందకు రావాల్సిందే గాని నీరు నిలిచేందుకు అవకాశం లేదు. అదే ఒక సరోవరంలో గనక పడిందంటే అక్కడే ఉంటది. కాబట్టి నాకన్నా మించినటువంటి వాళ్ళు లేరు అని ఒక అహంకారంతో దర్పంతో ఎవరైతే విర్రవీగుతూ ఉంటారో వాళ్ళు పర్వతాల్లాగా ఉండినా అక్కడ మాత్రం జ్ఞాన జలం నిలిచే అవకాశం లేదు. అది కిందకు రావాల్సిందే. ఎక్కడ నమ్రత కలిగి ఉండారో, దర్పం లేకుండా ఉండారో, అటువంటి వాళ్ల హృదయాల్లోనే చేరుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు, 13వ అధ్యాయంలో జ్ఞాన లక్షణాలు ఎందుకు కావాలని అంటున్నాము, అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ, ఎందుకని అవన్నీ, అది జ్ఞానం అన్నాడు. ఆ లక్షణాలన్నీ జ్ఞానం. జ్ఞానం అంటే ఏ జ్ఞానం, ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటి జ్ఞానం ఆధారంగా, అది ఉన్నప్పుడే ఇవన్నీ జరిగేందుకు అవకాశం ఉంటాయి. కాబట్టి అమానిత్వం అదంబిత్వం ఆ రెండు గనక వస్తే శాంత దర్పయహి, అప్పుడే జ్ఞానం ఆదరణీయం ఇత్యర్థ. కాబట్టి అమానిత్వం రావాలి, అదంభిత్వం రావాలి. అమానిత్వం ఏమిటి? తన యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేసుకుంటూ పోవడం. చూడండి తమస్తు, మానిత్వం అమానిత్వం. మానిత్వం అంటే గొప్పతనాన్ని వెల్లడి చేయడం, అమానిత్వం తన గొప్పతనం తనకే తెలియకుండా ఉండడం, సామాన్యంగా ఉండడం. ఎంత గొప్పతనలో ఉన్నప్పుడు కూడాను సర్వసామాన్యంగా ఉండేటువంటి లక్షణం అమానిత్వం. కాబట్టి తనలో ఉన్న గొప్పను కూడా అణుచుకొని పోయేది అమానిత్వం అయితే, తనలో ఉండే దోషాన్ని వెల్లడి చేసేది అదంభిత్వం. అది డిఫరెన్స్. కాబట్టి మనలో గొప్ప ఏదైతే ఉందో అది మనం చెప్పుకోకూడదు. మనలో ఏవైతే దోషాలున్నాయో వాటిని బహిర్గతం చేసుకుంటూ రావాలి. ఎందుకని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక. ఈ రెండు లక్షణాలే అమానిత్వం, అదంభిత్వం. అటువంటి వాళ్ళ హృదయాల్లోనే జ్ఞానం సుస్థిరంగా నిలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి వ్యాస భగవాను తీసుకు, ఆయన తర్వాతే కదా ఎవరిని చెప్పాలనుకున్నా జ్ఞానానికి. వ్యాసోచ్ఛిష్టం జగత్తని, ఈ ప్రపంచమంతా ఏదైతే ఉందో ఇది వ్యాస భగవాను యొక్క ఉచ్ఛిష్టం అన్నది శాస్త్రం. ఉచ్ఛిష్టం లాలాజలం. ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? ఉచ్ఛిష్టం అని అంటే ఆయనకి తెలియని విషయమే లేదని అర్థం, ఆయన చప్పరించిందే లేదని అర్థం. అర్థమవుతుంది కనుక వ్యాసుడికి ఇది తెలుసు, అది తెలియదని చెప్పడానికి అవకాశం లేదు. అందుకని వ్యాసో నారాయణ సాక్షాత్, సాక్షాత్ నారాయణ వ్యాస భగవానుడు. అందుకని వ్యాస భగవాన్ అంటూ ఉంటాం మనం. అటువంటి వాడు అష్టాదశ పురాణాలు రచించాడు, ఊహు పురాణాలు రచించాడు, భారతం రచించాడు, భాగవతం రచించాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు, గీత ఇన్నున్నాయి కదా. భారతం రాసింది ఆయనేనా కదా, ఆయన చరిత్ర కూడా ఉందే అందులో, ఆయన చరిత్ర కూడా ఉంది. వాళ్ళ నాన్న పరాశర మహర్షి పోతూ ఉండడం, ఆ మత్స్యగంధిని చూడడం, మత్స్యగంధి గంధం అంటే వాసన, చేపల వాసన వచ్చే ఆవిడ పేరు మత్స్యగంధి. ఇంకే బెస్తకన్య గనక వస్తుంది సరే, అది స్టోరీ అనుకోండి. ఆ సమయానికి అస్ట్రాలజికల్ గా ఏమేమి మార్పులు ఉన్నాయి అదంతా మనకు అనవసరం. పోని మోహించాడే అనుకుందాం, ఆల్ రైట్. ఆ ఘడియల్లోనే జరగాలనుకున్నారు, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈయన చూస్తే పరాశర మహర్షి, పరాశర స్మృతి, పరాశర హోర, ఇవన్నీ గ్రంథాలని అత్యద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రంలో దిట్ట. ఇప్పుడు కానీ నుంటే శ్రీహరికోటలో ఉండేవాడు. అటువంటి వ్యక్తి తినో. అందుకనే గ్రహాలు ఇట్లా ఉన్నాయి గనక ఈ సమయంలో ఒక మహాపురుషుడు జన్మించే అవకాశం ఉందని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అది విషయం. సరే ఓకే, మత్స్యగంధి కనుక పరాశర మహర్షి అక్కడ మత్స్యగంధిని ప్రేమించడం ఏంటి, ఒక బెస్త కన్యని వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరు కలిగిన సంతానం ఈయన. సపోజ్ ఇది ఈయన రాయకపోతే మనకు తెలియదు. అర్థమవుతుంది, ఆయన రాయలేదనుకోండి అది మనకు ఎట్లా తెలుస్తుంది? అది శుభ్రంగా రాశాడు ఎట్లా అని, అది తమాషా. ఎందుకో తెలుసా? అకర్త అభోక్త. ఎవరన్నా రాయగలరా? అందరూ నా జీవి చరిత్ర రాస్తా ఉన్నానని. నువ్వు ఎన్ని ఎన్ని చోట్ల పళ్ళురాలు కొట్టుకున్నావు రాసావా? అది మాత్రం రాయలేదు. ఇంకేం రాసావు అంటే పూలమాల వేయించుకున్నది రాశా. ఎన్నపా ఇది అదంభిత్వం అంటే ఇది. తనకి జీవితంలో ఏం జరిగినా అది మేలైనా కీడైనా మంచైనా చెడైనా గొప్పైనా నీచమైనా తనకు సంబంధించింది కాకుండా అతీతంగా ఉండేటువంటి లక్షణం ఒక బ్రహ్మజ్ఞానికి ఉంటుందే గాని మరొకరికి ఉండేందుకు అవకాశం లేదు. కనుక ఎవరైతే ఏవం మునేహి విజానతః ఆత్మభవతి గౌతమ, ఇలా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడు ఆత్మ అయిపోతున్నాడు నాయన. నచికేత ఇది ప్రథమ వల్లి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.